హరే కృష్ణ దండత్న వాళ్ళు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈ శ్రీమద్ భాగవతం 3వ స్కందం 21వ అధ్యాయం 45వ శ్లోకం నుంచి తీసుకొని 56వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. దీంతో ఈ అధ్యాయం కూడా పూర్తవుతుంది. ఇందులో ఒక ముఖ్యమైన సంభాషణ చర్చ జరుగుతుంది కర్దమ్ముని మరియు స్వయంభూమని మధ్యలో. సో ఇప్పుడు స్వయంభూమను కర్దమ్ముని వాళ్ళ కుటీరానికి వచ్చిన తర్వాత మరి స్వయంభూమనుని ఏ విధంగా ప్రశంసించారు, ఎందుకు, తర్వాత ఏమి అడిగారు కర్దమ్ముని, సారీ స్వయంభూమనుని కర్దమ్ముని, ఆ విషయాలు ఇవి చూద్దామంట. సో ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధువ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతాగరాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ఫస్ట్ 3 శ్లోకాలు 45, 46, 47 ఒకేసారి చూసుకుందామంట. ప్రవిశ్య తత్తీర్థవరం ఆదిరాజా సహాత్మజ దదర్శ మునిమాసీనం తస్మిన్ హుతహుతాశనం. విద్యోత్మానం వపుష తపస్యుగ్రయుజాచిరం నాతిక్షామం భగవతః స్నిగ్ధాపాంగావలోకనాత్ తద్వ్యాహృతామృతకలా పీయూషశ్రవణేన చ ప్రంశుం పద్మపలాశాక్షం జటిలం చీరవాససం ఉపసంశ్రిత్య మలినం యతార్హణం అసంస్కృతం. ఇప్పుడు స్వయంభూమను ఆ యొక్క పవిత్రమైన స్థలానికి విచ్చేశారు, బిందు సరోవరం దగ్గర, ఎక్కడైతే కర్దమముని ఈ యొక్క కుటీరం ఉందో అక్కడే ఆయన తపస్సు చేసుకొని భగవంతుడిని ప్రసన్నం చేసుకొని, తద్వారా భగవంతుడు యొక్క దృష్టి ఆ కర్దమముని పైన పడింది. అంతేకాకుండా భగవంతుడి నుంచి ముఖాన్నించి వచ్చిన ఆ అమృత వచనాలని కూడా ఆయన శ్రవణం చేశాడు. ఎన్నో రోజుల నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాడు. ఆ రోజు కూడా అలాగే ఆయన ప్రతిరోజు నియమానుసారంగా యజ్ఞం చేసుకుని అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన యుగధర్మాన్ని పాటిస్తూ అప్పట్లో తపస్సు యజ్ఞాలు ఇవే కాబట్టి అవన్నీ చేస్తున్నారు. ఆ రోజుకి అది పూర్తయింది, అక్కడ కూర్చొని ఉన్నారు. స్వయంభూమను తన పుత్రి ఇంకా తన యొక్క పత్నితో అక్కడికి చేరుకున్నారు, ఆయన్ని చూశారు. ఇలా ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కూడా ఆయన ఎంతో తేజోమయంగా కనిపిస్తుంది ఆయన శరీరం. ఆయన శరీరంలో ఇంకా ఆయన పొడుగ్గా కమలం పువ్వు వంటి కళ్ళు, అలా ఎంతో తేజోమైన శరీరం. కానీ ఆయన ఏమి పెద్ద అంటే చాలా ఆభరణాలు ఏమి ధరించి అవేమి మెరవట్లేదు. ఆయన ధరించింది సాధువు యొక్క వస్త్రాలు, జటాదారి అయినా కానీ అటువంటి ఒక సాధు వస్త్రాలంటే అంతగా ఆకర్షణీయంగా ఉండవు. అయినా కానీ అలా ఆయనకు స్వయంభూమనికి ఒక మట్టిలో లేకపోతే ఒక ఒక మాణిక్యం ఏదైతే ఉంటుందో మనీ, అది దానికి కొంచెం మట్టి అంటినా అది ఇంకా దాన్ని ఇంకా పాలిష్ చేయకున్నా కానీ అది ఇంకా మెరుస్తుంది, ఎంతో అంత మెరుస్తుంది. పాలిష్ చేస్తే ఇంకా మెరుస్తుందేమో, కానీ మెరుస్తుంది కానీ అయినా కానీ ఎలాగైతే ఒక మనీ మెరిసే మనీ అంటే మట్టి, కొంచెం మట్టి పైన ఉంది అంతేకాని మనీ అనే విషయం అర్థమైందన్నమాట. అంటే ఇతనిలో ఒక శరీరంలో ఇతని యొక్క తేజస్సు అనేది ఆధ్యాత్మిక తేజస్సు, ఆధ్యాత్మిక సాధన చేసిన తేజస్సు, భగవంతుడి కృప. అందుకనే తద్వారా ఆ తేజస్సు అనేది మాత్రం బయటకు వస్తుందన్నమాట. ఆ విషయాన్ని స్వయంభూమని గ్రహించాడు. అందుకే ప్రభుపాద గారు చెప్తున్నారు ఇక్కడ ఈ కర్దమముని ఆయన ఒక బ్రహ్మచారి యోగి, అంటే ఎన్నో ఇప్పుడు ఆయనకి వివాహం జరగలేదు కనుక ఆయన బ్రహ్మచారినే పాటిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ వైదిక సంస్కృతిలో ఏంటంటే వైదిక కాలంలో ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి ఏంటంటే వివాహం అయ్యే వరకు బ్రహ్మచారిని పాటిస్తారు. సో ఆ విధంగా ఇక్కడ కర్దమముని కూడా బ్రహ్మచారిని పాటిస్తున్నాడు. తద్వారా ఆయన యోగి, తపస్సు చేసుకున్నాడు, ఇంకా భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నాడు, భగవంతుడి యొక్క దృష్టి పడింది, భగవంతుడి యొక్క ముహూర్త వచనాలు విన్నాడు కనుక ఆయన యొక్క శరీరం ఇంకా స్వస్థతంగానే ఉంది, ఎంతో తేజోమయంగా కాంతివంతంగా ఉంది. ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అందుకనే మనకి ప్రభుపాద వారు చెప్తున్నారు, అందుకనే ఇక్కడ అలా బ్రహ్మచర్యం పాటించేవారు తప్పకుండా పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ యుగ ధర్మమైన, అప్పట్లో యుగధర్మం తపస్సు యజ్ఞాలు అవన్నీ చేసుకున్నారు ముందు ఋషులు మునులు, కానీ ఇప్పట్లో ఈ కలియుగంలో అవన్నీ కుదరవు, ఎందుకంటే వేల సంవత్సరాలు ఎవరు తపస్సు చేయలేరు. అందుకనే కలియుగంలో మన చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా కలవు నాస్తేవ 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 గతిరన్యత, వేరే గతి లేదు, హరేర్నామ 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 ఇవి కేవలం. సో పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు లేచి నిద్ర లేచి అప్పుడు మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. అందుకని మనకు మందిరాల్లో మంగళారతి కార్యక్రమం ఉంటుంది, మంగళారతి జపము భాగవత చర్చ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, దర్శనం భగవంతుడి దర్శనం పూజ గురు పూజ అన్నీ కూడా. సో ఇవన్నీ పొద్దున్నే ఉంటాయి, సూర్యోదయం కన్నా ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి మన కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అవి చేయాలి, అది యుగధర్మం మనకి. అందులో ముఖ్యమైనది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం అనేది, అది మనం పొద్దున్నే బ్రహ్మముహూర్త సమయంలో తప్పకుండా చేయాలి. మామూలుగా ప్రతి ఇస్కాన్ మందిరంలో మీరు చూస్తే మార్నింగ్ మంగళారతి అయిపోయినాక 5:30 నుంచి 7:30 వరకు జప ఆ టైం ఉంటుందన్నమాట, అప్పుడు అందరూ జప చేసుకుంటూ ఉంటారు. సో అది యుగధర్మం, అది ఆ టైంలోనే చేయాలి. సో అలా చేయడం ద్వారా సరిగ్గా మన భాగవత్ ఈ విధిని కలియుగంలో యుగ ధర్మాన్ని పాటించడం ద్వారా హరికృష్ణ మహామంత్రం వినడం ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇలా పాల్గొనడం ద్వారా ప్రభుపాదులు వారు అంటున్నారు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సరిగ్గా జపించి విని కూడా ఒకరి స్వస్థత చాలా హెల్దీగా ఉంటారు. ఇంకా ప్రభుపాదులు వారు రాసింది ఏంటంటే అలా మన మా ఇస్కాన్లో ఉన్న బ్రహ్మచారీస్ కానీ గృహస్థస్ కానీ మీరు చూడొచ్చు, వాళ్ళు ఎంతో హెల్దీగా మరియు ఎంతో కాంతివంతంగా కనిపిస్తారు, వాళ్ళ ముఖాల్లో కాంతి పెరిగిపోతుంది అని చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ కూడా అలాగే మనం చూస్తే ఇంకా క్లియర్గా చెప్తారు ప్రభుపాల ద్వారా అలా పొద్దున 7 వరకు 9 వరకు పడుకోకూడదు అని. సో అందుకే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే, అందుకనే ఈ యొక్క ఎలా ఇక్కడ ఒక పోలిక కర్దమముని ఒక మణితో పోల్చారు, అన్పాలిష్డ్ జెమ్ ఇంకా చెప్పాలంటే. అంటే ఒక మణి ఎలాగో మెరుస్తుంది కానీ అంత దానికి కొంచెం మట్టి అంటినా లేకపోతే ఇంకా కొంచెం అది అన్పాలిష్డ్ అయినా సరే, మట్టిలో ఉన్నా సరే అయినా కానీ అందులోంచి కొంచెం మెరుపు అనేది కనిపిస్తుంది అన్నమాట, దాన్ని ఆపలేరు ఎవరు. అలాగే ఇక్కడ కూడా మనకు కర్దమముని యొక్క ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధన ద్వారా భగవంతుడి కృప బ్రహ్మచర్యం అన్నీ కలుపుకొని తద్వారా ఆయన యొక్క తేజస్సు కూడా బయటికి వస్తుందన్నమాట శరీరం నుంచి. ఆ విషయాన్ని స్వయంభూమును గమనించారు ఇక్కడ, అందుకే చెప్తున్నారు అథో తజం ఉపాయాతం నృదేవం ప్రణతం పురః సపర్యయా పర్యగృహ్ణాత్ ప్రతినంధ్యానురూపయ. ఆ విధంగా అక్కడికి స్వయంభూమును తన కుటీరానికి రావడం వెంటనే ఆ స్వయంభూమును ఈ యొక్క కర్దమమునికి దండోత్ ప్రణామాలు అర్పించుకున్నారు. ఈ విషయాన్ని చూసి వెంటనే గ్రహించి కర్దమముని తగ్గట్టుగా ఒక రాజుకి, సామ్రాట రాజుకి తగ్గట్టుగా ఆయనను అతిథి సత్కారం చేసి ఆయన కూడా అక్కడ ఆ విధంగానే అతిథి సత్కారం చేశారన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఒక రాజు ఆయన స్వయంభూమను ఆయన మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్నాడు స్వయంభూమను. ఆయన ఇక్కడ ఒక చిన్న సాధు ఒక కుటీరానికి వచ్చారు. అయినా కానీ ఆయనకి ప్రణామాలు చేస్తున్నారు. ఒక ఆదర్శ రాజు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఇక్కడ స్వయంభూను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక సాధువు సంతు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని కూడా కర్దమూని వ్యక్తం చేస్తారు ఇప్పుడు. సో ఆయన కూడా అందుకని తగ్గట్టుగా ఇప్పుడు ఆ రాజుని ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తారు. అది మనం చూస్తాము నెక్స్ట్ అవే శ్లోకాలు. సో ఇలా ఒక రాజు ఇంకా వచ్చినప్పుడు ఒక రాజు సాధువు ఇంటికి వచ్చినప్పుడు ఒక సాధువులు సంతులు వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, ఆశీర్వాద వచనాలు పలకాలి అని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చూద్దామంట. గృహీతార్హణం ఆసీనం సంయతం ప్రియణం ప్రణయన్ ముని స్మరన్ భగవత్ ఆదేశం ఇత్యాహ శ్లక్ష్ణయా గిరా. సో ఇప్పుడు స్వయంభూమని చూశారు, కర్దమ్ముని నన్ను చూశారనేసి నన్ను అంటే గుర్తుపట్టారు, చూశారు, గ్రహించారు. దాని తర్వాత రాజు కూర్చున్నారు సైలెంట్గా. ఇప్పుడు కర్దమ్మునికి గుర్తు తెచ్చుకుంటున్నాడు భగవంతుడు చెప్పిన వాక్యాలని. ఆయన ఏం చెప్పాడు భగవంతుడు నాకు కర్దమ్మునికి, స్వయంభూమని వస్తాడు రేపు కాకుండా మరుసటి రోజు, ఎల్లుండి వస్తాడు, ఎందుకు వస్తారు, ఏం చేస్తారు, నువ్వేం చేయాలి అనే విషయాన్ని ఆలోచించి ఇప్పుడు దాని ప్రకారంగా ఎంతో మధుర శబ్దాలతో ఇప్పుడు ఈ స్వయంభూమనని పలకరిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు.
నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణయాతే వదాయుచ్చాసతాం యస్త్వం హరే శక్తిర్హి పాలిని.
ఇప్పుడు ఆయన ప్రశంసిస్తున్నాడంటే అదేదో ఏదో పొగడాలనేసి పొగడట్లేదు, సత్యవచనాలనే పలుకుతున్నాడు అన్నమాట. ఆయన నిజంగా అసలు ఏం గొప్పతనం అయింది, ఆయన బాధ్యతల్ని వర్ణిస్తూ ఆయన ఎలా చక్కగా నిర్వర్తిస్తున్నాడనే విషయాన్ని తెలుపుతూ గుణగానం చేస్తారు, ప్రశంసిస్తున్నారు. మీరు ఇలా ఈ యొక్క బాధ్యత ప్రకారంగా పర్యటిస్తూ మీ యొక్క మొత్తం ప్రపంచాన్ని పర్యటిస్తున్నారు ఎందుకు అంటే, అలా ఎవరైనా దుష్టులుంటే వాళ్ళని సంహరించడానికి, ఇంకా సాధువుల్ని సంరక్షించడానికి, తద్వారా దానికోసమని మీరు ఇలా పర్యటిస్తూ ఉంటారు. అలాగే పర్యటిస్తూ మీరు ఈ విధంగా మీరు పాలన చేయగలుగుతున్నారు ఎందుకంటే హరే శక్తిర్హి పాలిని, హరి యొక్క శక్తి పాలన శక్తి మీలో ఉంది కనుక. సో మనువు ఆయనకి హరి యొక్క పాలన శక్తి ఉంటుంది. ఆయన కూడా భగవంతుడి యొక్క అవతారం, శక్తివేశ అవతారం. సో భగవంతుడి యొక్క పాలన శక్తి అనేది మనువులో ఉంటుందన్నమాట, తద్వారా ఆయన సరిగ్గా పరిపాలించగలుగుతాడు. సో అందుకనే చెప్తున్నారన్నమాట అలాంటి భగవంతుడి యొక్క పాలన శక్తి, రక్షించే శక్తి మీ దగ్గర ఉంది అని. సో మామూలుగా సో అందుకనే వదయ చాసతం యస్త్వం, అందుకే మీరు వధించేస్తారు ఎవరైతే అసత్మార్గంలో దుష్టులు ఉంటారో నడిచేవారు, అలాంటి దుష్టులని దుండగుల్ని మీరు వెంటనే క్రిమినల్స్ని వధించేస్తారు ధర్మాన్ని సంరక్షించడం కోసం, సాధువుల్ని సంరక్షించడం కోసం. సో ఇది క్షత్రియులకి భగవంతుడు ఇచ్చిన అంటే బాధ్యత, వర్ణాశ్రమం ద్వారా వారి బాధ్యతలు అవి. ఎలాగైతే మనకి ఇప్పుడు సొసైటీలో పోలీసులు ఆర్మీ ఉంటుంది కదా, ఆర్మీ పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా శత్రువులు కానీ దుండగులు ఉన్న టెర్రరిస్టులు వాళ్ళని చంపేస్తారు కదా, క్రిమినల్స్ని వాళ్ళని దండిస్తారు కదా. లేకపోతే ఎందుకు వాళ్ళని దండిస్తారు, వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చారు, గవర్నమెంట్ సర్కారు ఇచ్చారు సర్కారు, ఎందుకు అంటే ఎందుకు సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి అది అవసరం. అంటే సమాజంలో మంచి వాళ్ళని సాధువులని ధర్మాత్ములని రక్షించడానికి, సమాజంలో శాంతి భద్రత నెలకొల్పాలంటే అలాంటి దుష్టుల్ని దండించడం, కొంతమంది కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వాళ్ళని చంపేయడం అనేది అవసరం. సో అటువంటి అవసరమైన హింస రాజులు చేస్తారు, చేయవలసిందే, అది వాళ్ళ కర్తవ్యం. అంతేగాని వాళ్ళు కూడా ఇలా ఎవరైనా క్రిమినల్స్ అంటే ఎవరైనా ఇలాంటి ఏదైనా తప్పు చేసినా, దొంగతనం చేసినా, ఎవరినైనా చంపేసినా అయినా కానీ వాళ్ళని వదిలేయాలి, చంపకుండా వాళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకోకూడదు, అది పద్ధతి కాదనమాట. సో క్షత్రియులు అంటే పోలీసులు కానీ ఎవరైతే క్షత్రియ యొక్క జాబ్ చేస్తున్నా, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే వాళ్ళలా అలాంటి వాటిపైన దండన విధిస్తేనే అప్పుడు సమాజంలో శాంతి భద్రత నెలకొల్తాయి అన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే వారిని వెంటనే దండించాలన్నమాట, అది క్షత్రియుల యొక్క కర్తవ్యం. అందుకనే అప్పుడప్పుడు వాళ్ళు ఆ ప్రాక్టీస్ కోసం అనేసి, ఎందుకంటే యుద్ధంలో ఎంతోమంది శత్రువుల్ని చంపేసేయాలి కదా, సో అందుకనే అప్పుడప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ కోసం అనేసి వాళ్ళకి ఇది ఒకటి అలౌడ్ అనమాట. ఏంటి, వేటాడడం, అడవుల్లోకి వెళ్ళి వేటాడడం, అది వాళ్ళకి దానికి అధికారం ఉంది, అంటే దానికి అనుమతి ఉందన్నమాట శక్తిరులకు మాత్రమే, రాజుకు మాత్రమే. సో ఈ విధంగా, కానీ ఈ యొక్క ప్రస్తుతం కలియుగంలో అటువంటి నాయకులు నేతలు లేరు. అందుకారణంగా అంటే అలా ఎవరైనా తప్పు చేస్తే, అధర్మంగా వ్యవహరిస్తే, అంటే మీరు చూస్తున్నారనుకోండి, సపోజ్ మనకు ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు, ఆయన చూస్తారు కలిరాజు ఈ యొక్క ఆవుని వధించడానికి దండించడానికి ప్రయత్నిస్తున్నాడు, దండిస్తున్నాడు వధించడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకుని వెంటనే ఆయనలోంచి ఆయన కత్తి తీస్తారు, తల్వార్, వెంటనే ఆయన దండించడానికి అప్పుడే శిక్షిస్తారు ఆయన అప్పుడే. అది క్షత్రియుడు అంటే. సో వెంటనే, ఎందుకంటే ఆవుని హత్య చేయడం అంటే పెద్ద పాపం, ఘోర పాపం అది. కానీ ఈరోజు మీరు చూస్తే సమాజంలో ఎంతోమంది ఎన్నో ఆవుల్ని, ప్రతిరోజు లక్షలాది ఆవుల్ని మెషిన్లతో చంపేస్తున్నారు, మెషిన్లతో నరికేస్తున్నారు. మెషిన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మెషిన్లు కసాయిఖానాలు, ఎంతో క్రూరంగా చంపేస్తున్నారు. రోజు ప్రతిరోజు లక్షలాది ఆవులు చచ్చిపోతున్నాయి, చంపేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు. దాన్ని ఎవరు ఆపట్లేదు. ఎందుకు? ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళకి శాంక్షన్ ఇచ్చేసింది, మీరు చంపుకోండి ఏం ప్రాబ్లం లేదు, మాకు డబ్బులు కావాలి అంతే, డబ్బులు వస్తున్నాయి చాలు. సిగరెట్లు అమ్ముతున్నారు, సిగరెట్లు అమ్ముకోండి ఎంత కావాలంటే అమ్ముకోండి, మాకు అవసరం లేదు, మాకు డబ్బులు కావాలి అంతే, డబ్బులు వస్తున్నాయి కదా. మందు, మందు దుకాణాలు ఎన్నంటే ఓపెన్ చేసుకోండి, ఎందుకు, మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు వస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, నాయకులు కానీ వీళ్ళందరూ కూడా, డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి చాలు మాకు, మేము హాయిగా ఆ డబ్బులు తీసుకొని మంచి విలాసవంతమైన గృహాల్లో ఎంజాయ్ చేసుకుంటూ మనం ఉండొచ్చు, తర్వాత అమాయకులు చచ్చిపోతే చచ్చిపోయి, అమాయక ప్రజలు అధర్మం పెరిగితే పెరిగిపోయి, సమాజంలో మళ్ళీ కొట్టుకోవడం, అశాంతి, అభద్రత అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇలా ఆవుల్ని చంపడం కారణంగా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా కరోనా ఇటువంటి, ఇంకా వేరే వేరే అన్నీ కూడా ఎన్నోసార్లు వచ్చాయి, ఇంకా కొత్త కొత్తవి కూడా వస్తాయి. ఎప్పటివరకు అయితే ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. సో ఎందుకనే ఇటువంటి సరైన నాయకులు నేతలు ఇప్పుడు లేరన్నమాట. సో ఆ ధర్మాన్ని అరికట్టే అటువంటి నేతలు ఇప్పుడు లేరని ప్రోపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ. యోర్ కింగ్ అగ్నింద్ర వాయునాం యమధర్మ ప్రచేతసాం రూపాణి స్థానాదస్తే ఆదత్సే తస్మై శుక్లాయ తే నమః. అంతేకాకుండా మీరు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రకరకాల కర్తవ్యాలు నిర్వర్తిస్తారు, రూపాలను ధరిస్తారు. సూర్యుడు ఒక్కొక్కసారి సూర్యుడు లాంటి పని చేస్తారు, ఒకసారి చంద్రుడు లాంటిది, ఒకసారి అగ్ని, ఒకసారి వాయు, ఒకసారి ఇంద్ర, ఒకసారి ధర్మ, ఒకసారి వరుణ, ఇలా ఎన్నో రకరకాల కార్యాలు మీరు చేస్తారు వాళ్ళందరివి కూడా. ఎందుకంటే మీరు విష్ణువే స్వయంగా, అందుకని మీకు నా ప్రణామాలు నేను అర్పిస్తున్నాను. చూసారా ఇక్కడ కర్దమ్ముని కూడా ఇలా పొగిడి మరీ తర్వాత ప్రణామాలను అర్పిస్తున్నారు స్వయంభూమునికి. సో మామూలుగా అయితే ఏంటంటే బ్రాహ్మణులు యొక్క స్థాయి వర్ణాశ్రమ ప్రకారం వారిది పై స్థాయిలో ఉంటారు వారు, ఆధ్యాత్మికంగా సామాజికంగా క్షత్రియుల కన్నా. అందుకే మామూలుగా క్షత్రియులు బ్రాహ్మణులకి ప్రణామాలు చేస్తారు, బ్రాహ్మణులు క్షత్రియులకి మామూలుగా చేయకూడదు. కానీ ఇక్కడ అలా రాజుకి మాత్రం చేయాలి, ప్రతి ఒక్కరు ప్రణామాలు అర్పించాలి రాజుకి, ఎందుకంటే రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి. అటువంటిది ఇక్కడ స్వయంభూమని స్వయంగా భగవంతుడు ఒక రకమైన అవతారం కనుక, అలా భగవంతుడు అవతారం రూపంలో వచ్చినప్పుడు ఆయన క్షత్రియుడు రూపంలో, క్షత్రియుడు పరివారంలో వచ్చిన, క్షత్రియుడిగా వచ్చిన, బ్రాహ్మణుడిగా వచ్చిన, శూద్రుడిగా వచ్చిన, వైశ్యుడిగా వచ్చిన, లేకపోతే ఏ ఒక శుకర రూపంలో వచ్చినా సరే మనము వరాహ రూపంలో వచ్చిన భగవంతుడిని ఆరాధిస్తాం, అందరి ప్రణామాలు అర్పించాల్సిందే. అలాగే రాజుకు కూడా ఎవరైతే భగవంతుడు యొక్క ప్రతినిధియో ఆయనకు కూడా అందరూ ప్రణామాలు అర్పించాలి. అందుకని ఇక్కడ కర్దమ్ముని స్వయంభూమని కూడా ప్రణామాలు అర్పిస్తున్నారు. ఇంకా అసలు రాజు గొప్పతనం ఏంటి, ఆయన ఎటువంటి కర్తవ్యాల్ని నెరవేరుస్తున్నారు అనే విషయాన్ని కూడా వ్యక్తం చేస్తారు వచ్చే శ్లోకాల్లో. మనకు కూడా అర్థమవుతుంది రాజు యొక్క కర్తవ్యం ఏంటనేది. నయదారతమ్మాస్తాయ జైత్రం మణిగణార్పితం విశ్వరచండకోదండు రథేన త్రాసయన్నఘాన్ స్వసైన్యచరణక్షుణ్ణం వేపయన్ మండలం భువః వికర్షన్ బృహతీం సేనాం పర్యతశ్యంశుమానివ
తదైవ సేతవ సర్వే వర్ణాశ్రమ నిబంధనా భగవత్ రచితారాజన్ భిద్యేరన్ భత దస్యుభి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు మీ రథాన్ని ఎక్కి, ఎంతో రత్నాలతో సుశోభితమైన మీ రథాన్ని ఎక్కి, మీ యొక్క ధనుషుని దాని యొక్క బిల్లుని తీసుకొని దాని నుంచి శబ్దం చేయకుండా, లేకపోతే మీ సైన్యం యొక్క మీతో పాటు తీసుకెళ్ళడం, ఆ సైన్యం యొక్క శబ్దం వినకపోతే, చాలామంది ఉన్నారు దుండగులు, అంటే చాలామంది కల్ప్రిట్స్, అంటే చాలామంది దొంగలు, బందిపోట్లు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఇంకా భయపడరు మిమ్మల్ని. మీరు వస్తున్నారు అంటే మీ యొక్క శబ్దం వినిపిస్తే వాళ్ళు భయంతో ఏ తప్పుడు పని చేయరు, లేదంటే వాళ్ళు రకరకాల తప్పుడు పనులు చేస్తారు. అందుకే మీరు ఒక సూర్యుడిలాగా అన్ని వైపులు సూర్యుడు తిరుగుతున్నట్టుగా మీరు తిరుగుతూ ఉన్నారు, పరిక్రమ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ విధంగా వర్ణ ఆశ్రమాన్ని సమాజంలో ఏదైతే భగవంతుడు సృష్టించాడో దాన్ని సంరక్షించడానికి. అందరూ మిమ్మల్ని చూసి మీరు వస్తున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ పనులు సరిగ్గా చేసుకుంటారు. ఇంకోటి, ఇలాంటి దుండగులు, ఇలాంటి దొంగలు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వర్ణాశ్రమాన్ని భంగపరచరు, లేకపోతే వీళ్ళు వర్ణాశ్రమాన్ని ఉన్న నిబంధనలన్నింటినీ కూడా తెంచేస్తారు. ఈ వర్ణాశ్రమాన్ని సంరక్షించడం మీ యొక్క కర్తవ్యం, ఎందుకంటే ఇది భగవత్ రచిత రాజన్. వర్ణాశ్రమ నిబంధనా భగవత్ రచిత రాజన్, భగవంతుడు రచించారు రాజా. సో అందుకే ఇది మీ కర్తవ్యం. సో వర్ణాశ్రమాన్ని సంరక్షించడం, పాటించడం అనేది రాజు యొక్క కర్తవ్యం. ఎందుకు అంటే ఈ యొక్క ధర్మ వర్ణాశ్రమం అనేది పాటిస్తే తద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతిని, సమృద్ధిని పొందవచ్చు. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధి పొందడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. తద్వారా వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించవచ్చు ఎంతో సునాయాసంగా. తద్వారా అందరూ, సమాజంలో అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అది ముఖ్యమైన లాభం. ఇలా అభివృద్ధి చెందే సమాజాన్ని ఆర్యన్ సమాజం అంటారు. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి అంటాడు, అనార్య దుష్టమ స్వర్గీయ మకీర్తికరం అర్జున. సో అక్కడ ఏమంటున్నారంటే, నువ్వు ఇలా నువ్వు యుద్ధం చేయనంటున్నావు, అది నువ్వు యుద్ధం చెయ్యను అని అంటున్నావే, ఇది అనార్యుడిలా నువ్వు వ్యవహరిస్తున్నావు. అనార్య దుష్టం, నువ్వు అనార్యుడిలా వ్యవహరిస్తున్నావు. ఆర్యుడు అనే వ్యక్తి ధర్మాన్ని అనుసరించి నీ క్షత్రియ ధర్మానుసారంగా నువ్వు ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తావు, చేయాలి, అప్పుడే నువ్వు ఆర్యుడు. ఇలా అనార్యుడిగా వ్యవహరిస్తే నీకు అకీర్తి, నీకేం కీర్తి లభించదు, స్వర్గం లభించదు. అంతేకాకుండా నువ్వు అనార్యుడు అయిపోతావు, ధర్మాన్ని అనుసరించడం వాడివి అయిపోతావు. అందుకనే నువ్వు ఇలా అనార్యుడిగా వ్యవహరించొద్దు అని క్లియర్గా చెప్తారు. సో అరే, ఆర్యుడిగా వ్యవహరించడం అంటే వర్ణాశ్రమం ప్రకారం జీవిస్తూ దాని ప్రకారం మీరు దాంతోపాటు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం, అది అసలైన ఉన్నతి. ఇప్పుడు సాధించే భౌతిక ఉన్నతి అసలైన ఉన్నతి కాదు. అసలైన ఉన్నతి అంటే ఆధ్యాత్మిక ఉన్నతి, అది ఆర్యన్ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే వైదిక వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు పాటించాలండి? అది ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? చాలామంది అంటారు కదా, అరే అన్ని సమస్యలన్నీ సమాజంలో ఉండేది ఎందుకు, ఎక్కడ చూసినా ఆ జాతివాదం, ఆ జాతి, ఈ జాతి, ఆ జాతి, ఆ కులం, ఈ కులం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ కొట్లాటలు, రాజకీయాలు, వాటిపైన రాజకీయాలు, దీనివల్లనే అన్ని సమస్యలు, సమస్యలు, అశాంతి, అభద్రత మొత్తం సమాజంలో. మళ్ళీ మీరు అదే జాతివాదం తీసుకొస్తారేంటి, దానివల్ల ఎలా శాంతి వస్తుంది అంటే, ఈ ఇప్పుడు కులాలు మతాలతో పేర్లతో కొట్టుకుంటున్నారు కదా, మీకు అట్లీస్ట్ కులాలు మతాలు కులాల పేర్లతో, మా కులం గొప్ప, మా కులం గొప్ప, లేకపోతే ఇలా కులాల పేర్లతో కొట్టుకుంటున్నారే జనాలు, లేకపోతే ఇప్పుడు కులాల పేర్లతో జీవిస్తున్నారే జనాలు. యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు కులాల ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఉండే జనాల ప్రకారం బయట ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టినాడు బ్రాహ్మణుడు, క్షత్రియ కులంలో పుట్టిన అతను క్షత్రియుడు, వైశ్య కులంలో పుట్టిన అతను వైశ్యుడు, శూద్ర కులంలో పుట్టిన అతను శూద్ర. అందులో కూడా రకరకాల వెరైటీలు ఉంటాయి, ఓసీబీసీ టీసీ ఏమైనా కానివ్వండి, అందులో రకరకాల సబ్ క్యాస్ట్లు ఏవో ఉంటాయి, అందులో అన్నీ కూడా ఇందులో నా కులంలో నా జాతిలో పుట్టినవాడు వీడు, వీడు నావాడు, వీడు పరాయుడు, వీడు శత్రువు, వీడు మిత్రువు అనేసి కొట్టుకోవడం, ఇది వైదిక సంస్కృతి, వేదిక వర్ణాశ్రమం కాదు. వైదిక వర్ణాశ్రమం ప్రకారం పుట్టుకతో ఎవరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కారు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కలియుగంలో ప్రత్యేకంగా కలవు శూద్ర సంభవాత్ అని శాస్త్రంలో చెప్పారు. సంస్కారాద్ భవేద్విచ, పుట్టుకతో ప్రతి ఒక్క శూద్రుడే కలియుగంలో ముఖ్యంగా. ఎందుకంటే మనకు చాలాసార్లు చెప్పారు గర్భధాన సంస్కారం అనేది పాటించరు తద్వారా. ఎందుకంటే మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళు గర్భధాన సంస్కారం పాటిస్తే అప్పుడు దానికి తగ్గట్టుగా పుత్రులు సరిగ్గా పుడతారు, సరైన సంతానం ఉత్పన్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరు గర్భధాన సంస్కారం పాటించట్లేదు. చాలామంది బ్రాహ్మణులకు తెలియనే తెలియదు గర్భధాన సంస్కారం ఏంటి ఏంటో. కనుక ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ కలవ శూద్ర సంభవం. సో ఇంకా ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళనైనా కానీ బ్రాహ్మణులు వైశ్యులు లేకపోతే క్షత్రియులుగా మార్చడానికి. ఎలా? ట్రైనింగ్ ద్వారా. సంస్కారాద్ భవేద్విజ. సో ఆ ట్రైనింగ్ అనేది దొరికితే అయినా వాళ్ళని మనకు బ్రాహ్మణులుగా తయారు చేయొచ్చు, క్షత్రియులుగా వైశ్యులుగా చేయొచ్చు అనమాట ట్రైనింగ్ ద్వారా. ట్రైనింగ్ అనేది గర్భధాన సంస్కారం అనేది అది కూడా ఒక సంస్కారం, కానీ ఇంకా వేరే సంస్కారాలు ఇంకా వేరే ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇంకా ఉన్నాయి, అవి ఇచ్చి కూడా మళ్ళీ తర్వాత డెవలప్ చేయొచ్చు. సో అది గురుకులం, అది వైదిక వర్ణాశ్రమ సిస్టమ్ అన్నమాట. అంతేగాని పుట్టుకతో ఈ కులం ఆ మతం అని కాదు. సో ఇది ఇలా మరి అలా అసలు మరి వైదిక వర్ణాశ్రమం అంటే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఇంకోసారి వేరే దగ్గరలో కూడా చెప్తారు ప్రభుపాల వారు, భగవద్గీతలో కూడా ఇచ్చారు కదా, భగవంతుడు స్వయంగా చెప్తారు ఇది భగవత్ రచితం. చాతుర్వర్ణ్యం మయా సిష్టం గుణ కర్మ విభాగశ. భగవంతుడు అంటున్నారు నేను నాలుగు వర్ణాలని సృష్టించాను నేనే. భగవంతుడు స్వయంగా సృష్టించారు, ఇది మనుషులకు సృష్టించింది కాదు. భగవంతుడు అంటా నేనే సృష్టించాను ఈ నాలుగు వర్ణాలని. ఎలా? గుణ కర్మ అనుసారంగా, జన్మానుసారంగా కాదు, గుణ కర్మ అనుసారంగా. ఇది రెండుసార్లు వస్తుంది ఇక్కడ భాగవతంలో, భగవద్గీతలో కూడా వస్తుంది. రెండుసార్లు భగవద్గీతలోనే వస్తుంది, ఇక్కడ భాగవతంలో కూడా పలు చోట్ల దాని గురించి వర్ణించబడి ఉంది. సో ఇక్కడ కూడా చెప్పారు కదా భగవత్ రచితం, ఇది భగవంతుడు రచించింది ఓ రాజా, అందుకే మీరు సంరక్షించాలి. సంరక్షించాలంటే ఇది సరిగ్గా సరైన పద్ధతిలో వెళ్ళేటట్టు చూడాలన్నమాట, పాటించేటట్టు చూడాలి. అంటే ఏంటంటే ముఖ్యంగా ప్రిన్సిపల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు అనొచ్చు ఇప్పుడు అది ఎలా సంభవము, ఇది ఇప్పుడు అవి అవన్నీ ఎలా, ఇప్పుడు వేదిక కాలం కాదు కదా, ఆధునిక కాలం కదా, మేము ఇప్పుడు అడ్వాన్స్ కదా, చాలా ప్రగతి సాధించాం కదా. అంటే మామూలుగా వేదిక వర్ణాశ్రమ సిస్టమ్ అంటే గుణకర్మానుసారంగా వాళ్ళు వృత్తిని ఆశ్రమాన్ని వర్ణాన్ని వాళ్ళు ఇప్పుడు విభజించబడతారు, ఎంచుకుంటారు వృత్తిని. సో ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఆయనకు ఒక గుణకర్మలు ఉండాలి, ఈ గుణకర్మలు ఉంటే అతను బ్రాహ్మణుడిగా గుర్తించబడతాడు భగవద్గీత ప్రకారం, ఈ గుణకర్మలు ఉంటే ఆయన క్షత్రియుడిగా గుర్తిస్తాం, ఈ గుణకర్మలు ఉంటే అతన్ని వైశ్యుడిగా గుర్తిస్తాం, ఈ గుణకర్మలు ఉంటే అతన్ని ఒక శూద్రుడిగా గుర్తిస్తాం అన్నమాట అలా. సో అదే గురుకులంలో ఏంటంటే అదే చూస్తారు చిన్నప్పటి నుంచి, ఏ అందరికీ రకరకాల గుణకర్మల నుంచి వాళ్ళు తీసుకొని పుడతారు జన్మిస్తారు. కనుక ఆ గురువులు వాళ్ళు చూసేది ఏంటంటే అచ్చా ఈ వ్యక్తి ఏది, ఆయన గుణకర్మల ప్రకారం ఇది బ్రాహ్మణుడిగా అవ్వగలుగుతాడా క్షత్రియుడు అవ్వగలుగుతాడా. బ్రాహ్మణుడు అవ్వగలిగితే బ్రాహ్మణుడిగా తయారు చేస్తారు, అతనికి అటువంటి గుణకర్మలు లేకపోతే క్షత్రియుడిగా ఉన్నాయో చూస్తారు, క్షత్రియుడిగా ఉంటే క్షత్రియుడిగా చేస్తారు, క్షత్రియుడిగా తయారు చేస్తారు. ఒకవేళ క్షత్రియుడిగా ట్రైనింగ్ ఇస్తారు క్షత్రియుడికి ఇవ్వవలసింది, లేకపోతే అతనికి క్షత్రియుడి గుణకర్మలు కూడా లేవు, బ్రాహ్మణుడు లేవు, క్షత్రియుడు లేవు, వైశ్యుడు ఉన్నాయో చూస్తారు. ఒక వైశ్య గుణకర్మలు ఉంటే వైశ్యుడిగా ట్రైనింగ్ ఇస్తారు, లేదు అంటే శూద్రుడిగా. సో అలా తద్వారా ఏమవుతుంది, దానివల్ల ఏం లాభం అంటే ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇప్పుడు ఇది భగవత్ రచితం కనుక ఇది భగవంతుడు సృష్టించింది కనుక దీన్ని ఎవ్వరూ తీసేయలేరు. మీరు పేర్లు పెట్టకపోండి, పేర్లు తీసేసేయండి, మీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని పిలవకండి, మీకు ఎలర్జీ అయితే ఆ శబ్దాలతో. చాలామందికి శూద్ర అంటేనే వాళ్ళ కథతో ఎక్కడెక్కడో ఏదో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంటాయి మనసులో హృదయంలో, అదేదో తప్పు పదార్థం తప్పు పదం అన్నట్టు. మీకు అలాంటి ఎలర్జీ ఉంటే వదిలేసండి ఆ పదం పేరు. సో ఇవేంటంటే నాలుగు వర్గాల ప్రజల యొక్క పేర్లు అన్నమాట అంతే. సో మీరు సమాజంకి వెళ్తే ఈ నాలుగు వర్గాల ప్రజలు ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు విషయాల్ని చదవగలరు, శాస్త్రాన్ని చదవగలరు, అధ్యయనం చేయగలరు, భగవంతుడి భగవంతి ఆధ్యాత్మిక విషయాలు భౌతిక విషయాలు అన్నీ అర్థం చేసుకోగలరు, మరియు జీవిత ఉద్దేశం అర్థం చేసుకోగలరు. దానికోసం వాళ్ళు ఇంకా సత్వగుణంలో ఉంటారు, తద్వారా వాళ్ళు ఎంతో చదువుకోగలరు, ఇంకా ఇంకొకరికి చదువు చెప్పగలరు, భగవత్ శిక్షణ ఇవ్వగలరు, మార్గదర్శనం చేయగలరు, ఎంతో జ్ఞానం ఉంటుంది కనుక అందరికీ సరైన మార్గదర్శనం చేయగలరు, సరైన జ్ఞానం భగవద్జ్ఞానం పంచగలరు, ప్రచారం చేయగలరు, భగవంతుణ్ణి ఆరాధించగలరు. ఇవన్నీ వారి అభిరుచులు గుణకర్మ ప్రకారం అన్నమాట. అదే అలాంటి వారు మీకు కనిపిస్తారు సొసైటీలో. ఈరోజు కూడా టీచర్స్ ఉన్నారు, ఎవరికైతే చదువు చెప్పడం లేకపోతే అలా భగవంతుని ఆరాధించడం, భగవంత్ భక్తిని ఈ విధంగా సత్వగుణంలో నివసించే వాళ్ళు మీకు కొంతమంది కనిపిస్తారు ఈరోజు కూడా సమాజంలో ఉంటారు. టీచర్స్ ఉంటారు కదా సమాజంలో. అలాగే ఇప్పుడు అంటే టీచర్సు గైడెన్స్ ఇచ్చేవారు, కౌన్సిలర్సు, లాయర్సు, వీళ్ళందరూ ఒక చెప్పాలంటే ఒక కేటగిరీ అన్నమాట. సో ఇలా మీరు ఒక కేటగిరీ చూస్తారు సమాజంలో. అలాగే కొంతమంది ఇప్పుడు క్షత్రియులు, క్షత్రియు అంటే వాళ్ళకి రజో సత్వ రజోగుణాలు రెండు ఎక్కువగా ఉంటాయి ప్రామాణికంగా. సో వాళ్ళు ఎక్కువగా రక్షణ కల్పించడం, ధర్మాన్ని రక్షించడం, ప్రజల్ని రక్షించడం, ఇంకా శాసించడం, పాలించడం, ఇవన్నీ వాళ్ళకి స్వాభావికం. వాళ్ళకి వీటి మీద అభిరుచి ఉంటుంది, దానికి తగ్గ గుణకర్మ శరీరం కూడా దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళని కూడా మీరు ఈరోజు చూస్తారు, వాళ్ళే మెల్లిమెల్లిగా నేతలుగా ఆర్మీ, అదే పోలీస్ ఆఫీసర్ కానీ, ఆర్మీ ఆఫీసర్ కానీ, ఇలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ టైప్, ఇంకా నేతలుగా, వీళ్ళందరూ ఏంటంటే పాలన, వీళ్ళందరికీ పాలన అభిరుచి ఉంది, రక్షణ పాలన చేసేది. సో అటువంటి వాళ్ళని వర్గాన్ని ఈరోజు చూస్తున్నారు మీరు. అలాగే కొంతమంది ఇప్పుడు వ్యవసాయం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, వారికి అలా డబ్బు సంపాదించడం, అలా వ్యాపారం వ్యవసాయం చేయి ప్రాఫిట్స్, అందులో వాళ్ళకి ఆ తెలివితేటలుంటాయి. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు కూడా ఎవరో ఒకరు బయట వ్యాపారం చేస్తున్నారు. సో ఎవడైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, వ్యాపారం వ్యవసాయం మొత్తం బిజినెస్ చూస్తున్నారో, వారిని వైశ్యాస అంటాం. వాళ్ళు ఇప్పుడు ఏ కులంలో ఏ మతంలో పుట్టారో మనకు సంబంధం లేదు. అది వాళ్ళు ఎవరికి పుట్టారనే సంబంధం లేదు, వాళ్ళు ఎటువంటి గుణకర్మలు వాళ్ళకు ఉన్నాయనేది మనకు ముఖ్యం. సో వాళ్ళు వైశ్యాస్ అంతే. ఒకవేళ ఎవరైతే ఇప్పుడు ఇలా బ్రాహ్మణుల్లా వ్యవహరిస్తున్నారో గుణకర్మలతో, వాళ్ళు బ్రాహ్మణాస్ అంతే. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏ కులం మతం మనకి సంబంధం లేదు వర్ణాశ్రమం ప్రకారం. సో వాళ్ళ యొక్క గుణకర్మల ప్రకారం. సో ఇప్పుడు ఒకతను ఆ విధంగా నేత, ఆ విధంగా పాలన శక్తి ద్వారా అతను క్షత్రియుడిగా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, సో అతను క్షత్రియ. అతను ఎవరికి పుట్టాడు, ఏ తల్లిదండ్రులు, వాళ్ళతో సంబంధం లేదు పుట్టుకతో. అలాగే సో ఈ మూడు కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ ముగ్గురు కింద ఎక్కడో అక్కడ పనిచేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అంత సామర్థ్యం లేదు, ఈ మూడు చేసే సామర్థ్యం లేదు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఒక పని, ఆ పని నేర్చుకొని ఆ పని చేసుకుంటారు, డబ్బులు వచ్చేస్తే వాళ్ళకి శాలరీ, ఎంత అంత పేమెంట్ వచ్చేసిందంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు ఏంటంటే వేదిక వర్ణాశ్రమం ప్రకారం ఇప్పుడు ఉన్న సిస్టమ్ కొంచెం ఆల్రెడీ డిగ్రేడెడ్ సిస్టమ్, అదే ఇక్కడ రాశారు కాబట్టి ఇప్పుడున్న కాకుండా వేదిక వర్ణాశ్రమం సిస్టంలో మీరు చూస్తే బ్రాహ్మణులు ఎప్పుడు వాళ్ళు శాలరీ కోసం వాళ్ళు పనిచేయరన్నమాట, జీతం కోసం పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళు బ్రాహ్మణాస్. సో వాళ్ళకి ఏంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాంతం అంతా కూడా వాళ్ళు మిగతా వర్గ ప్రజలందరికీ సేవ చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా వాళ్ళకి ప్రగతి సాధించడానికి వాళ్ళకి అన్ని రకాలుగా మార్గదర్శన జ్ఞానోదయం చేస్తున్నారు కనుక. సో అందరు వాళ్ళని క్షత్రియులు సంరక్షిస్తారు, పాలిస్తారు, పోషిస్తారు. ఇంకా సమాజంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో ఉపయోగం కలుగుతుంది, వాళ్ళకి ఎంతో వాళ్ళకి బ్రాహ్మణులకి ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు. సో తద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉపయోగించుకొని భగవంతుడి సేవకు జరిగిందంటే మిగతా అంతా వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకరు దానం చేసిస్తారు. సో అలా అన్నమాట. సో అలా జీవించేది. సో క్షత్రియులు అంతే, వాళ్ళు ఎవరి కింద పనిచేయరు, వాళ్ళే శాసిస్తున్నారు, పాలిస్తున్నారు, వాళ్ళే నేతలు. అలాగే వ్యవసాయం కానీ వైశ్యాస్ ఎవరైతే చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు బిజినెస్, వాళ్ళు ఎవరి కింద పనిచేయట్లేదు, వాళ్ళు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురి కింద ఎవరో ఒకరు అసిస్టెంట్లు ఉంటారు ప్రతిదానికి. ఇప్పుడు వీళ్ళకి అన్ని చేసుకునే కార్యాలకి ప్రతిదానికి మీకు లేబర్ కావాలి, రకరకాల లేబర్స్, స్కిల్డ్ లేబర్. ఒక్కొక్కరికి ఒకరు సపోజ్ కంప్యూటర్ ఇంజనీర్ ఉంటారు అంటే కంప్యూటర్ రిపేర్ చేస్తారు, ఒకరు చెప్పులు రిపేర్ చేస్తాడు. బేసికల్లీ ఏంటంటే రిపేర్ చేసే స్కిల్ అనమాట అది. సో ఇదంతా ఒక శూద్ర అనమాట. సో ఈ విల్ డూ ద జాబ్, అతనికి ఆ పని చేస్తాడు, దానికి డబ్బులు తీసుకుంటాడు, అయిపోయింది. అది నెల జీతము ఏదో రకంగానో వానికి జీతము, ఏదో శాలరీ, ఏదో పేమెంట్ తీసుకుని దాని మీద బతికేస్తాడు అనమాట. సో వాళ్ళు స్కిల్ జాబ్ చేస్తారు, దానికి వాళ్ళకు వేతనం అనేది దొరుకుతుంది అనమాట. సో వాళ్ళు మూడు వర్గాల కింద ఎవరి కిందైనా పనిచేయచ్చు, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మూడు వర్గాలు చేసే అంత హై లెవెల్ జాబ్స్ వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అంత సామర్థ్యం క్షమత లేదు. సో వాళ్ళు ఎక్కడో అక్కడ నౌకరీ నౌకర్ అనేది చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఉండేది ఏంటంటే సిస్టము, ఎడ్యుకేషన్ సిస్టము. ఇక్కడ ప్రభుపాల గారు రాసినారు మరి ఇటువంటి వర్ణాశ్రమము ఎంతో ఈ జన్మకు ఆధారం లేని, జన్మతో ఏ సంబంధం లేని వర్ణాశ్రమం ఇప్పుడు మరి ఎందుకు మొత్తం జన్మ ఆధారితంగా మారిపోయింది? క్యాస్ట్ సిస్టమ్, నా కులంలో పుడితే నావాడు, అంటే ఈ బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడు అని ఎలా మారిపోయింది ఎందుకు అంటే, ఇది ఎక్కువగా మనము ఇది ఇలా మారిపోయింది, డిగ్రేడ్ అయిపోయింది. సో ఒక కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుపాల వారు ఇస్తున్నారు, ఎక్కువగా మనము ఫారినర్స్ బయట దేశపు ఆచారాలు వారి యొక్క ప్రచారాల ప్రభావం వలన, ఎందుకంటే వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించరు అవునా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. స్కూల్ కాలేజీలో ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మామూలుగా చాలా మంది దగ్గరలో చాలా చోట్ల ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ లేకపోతే కొన్ని చోట్ల ట్వెల్త్ వరకు కూడా ఒకటే చదువు అన్నమాట అందరికీ. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, అతను చదువుల్లో బాగా ఉంటాడు, బాగా చదువుకుంటాడు, ఫాస్ట్గా చదివేసుకున్నాను అర్థం చేసుకుంటాడు, ఎగ్జామ్లు పాస్ అయిపోతాడు, రాయడంలో చదవడంలో ఫస్ట్ ఉంటాడు కాబట్టి ఎగ్జామ్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్షత్రియుడు ఉన్నాడు అనుకోండి, అతనికి బలం ఉంటుంది, ఫిజికల్ బాడీ బాగుంటుంది. సో అతనికి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కడైనా లేకపోతే అటువంటి రక్షణ, సో అతనికి ఏంటంటే చదువుల్లో అంత ఇంట్రెస్ట్ కొంచెం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అలాగే కొంతమందికి ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మా మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ స్పోర్ట్స్ కానీ. సో ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో అభిరుచి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ అభిరుచుల్లో వాళ్ళు కనుక వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ దొరికిందనుకోండి, వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిపోవచ్చు అవునా, పెద్ద పెద్ద క్రికెటర్ అయిపోవచ్చు, లేకపోతే పెద్ద మ్యూజిషియన్ అయిపోవచ్చు, పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు, పెద్ద సెలబ్రిటీ అయిపోవచ్చు. వాళ్ళు కంపల్సరీ క్లాసులో, స్కూల్లో, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో అలా ఒక్కొక్కరు, కానీ వాళ్ళని కూడా ఇప్పుడు అలాంటి అన్ని రకాల మనుషులని ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఇప్పుడు సైన్స్ మ్యాథ్స్ సోషల్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏవో ఉన్నాయి సబ్జెక్ట్స్, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ ఇవేనా. సో వీటిలో ఏ అన్ని సబ్జెక్టులు ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయి వాడే బుద్ధిమంతుడు, సరిగ్గా బట్టి కొట్టి సరిగ్గా రాయలేవాడు బుద్ధు, వాడికి బుద్ధి లేదు, తెలివి లేనోడు అనిగా మనం సమాజంలో గుర్తిస్తామే, అది తప్పు పద్ధతి. అవును అతనికి సైన్స్ సోషల్ మ్యాథ్స్ హిందీ అవి చదవడానికి ఇష్టం లేదు, చదవంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు, కానీ అతనికి స్పోర్ట్స్లో అతని ఎక్స్పర్ట్స్ బాగా ఆటలాడగలడు, లేకపోతే అతనికి మ్యూజిక్ బాగా వచ్చు, లేకపోతే అతనికి ఏదైనా వేరే కుకింగ్ బాగా వచ్చు, లేకపోతే ఏదైనా వేరే స్కిల్ బాగా వచ్చు అతనికి. సో కానీ అతనికి ఇలా జడ్జ్ చేయడం ఇది తప్పు. సో గురుకులంలో ఏంటంటే చూస్తారన్నమాట చిన్నప్పటి నుంచి, ఓకే వీడు బ్రాహ్మణుడు సో బ్రాహ్మణుడు ట్రైనింగ్ ఇచ్చేస్తారు, వీడు క్షత్రియుడు క్షత్రియుడికి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇస్తారు, వీడు వైశ్య వైశ్యకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇస్తారు, శూద్ర శూద్రకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇచ్చేస్తారు. సో చిన్నప్పటి నుంచే అది గురువు గమనిస్తారు, గమనించి వాళ్ళకి ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తారనమాట. కానీ ఇప్పుడు అలాంటి లేదనమాట. ఇలా ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒకే రకమైన ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాబ్లం అయిపోతుంది. సో కొంతమంది ఏంటంటే చదువులో ఉత్తీర్ణ వాళ్ళకు బాగానే ఉంది పర్వాలేదు, చదువులో బాగా చేసుకునేవారు చదువుకున్న వారికి, మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం, వాళ్ళందరికీ అర్థం కావట్లేదు, అరే మేము బుద్ధులం, మేము మూర్ఖులం, మేము తెలియలేని వాళ్ళం, ఎందుకంటే మాకు రిపోర్ట్లో తక్కువ మార్కులు వచ్చాయి, సో మేము దేనికి పనికిరాని వాళ్ళం అలా అనుకుంటారు చిన్నప్పటి నుంచి. సో అది అది రాంగ్. ప్రతి ఒక్కరిలో ఎవరు పనికిరాని వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి టాలెంట్ ఉంటుంది, అది వాళ్ళ గుణకర్మకు అనుసారంగా ఉండి. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ గుణకర్మని వాళ్ళకున్న టాలెంట్ని మీరు అక్కడ దాన్ని జడ్జ్ చేయలేకపోతున్నారు. అందుకని ఐ థింక్ ఐన్స్టైన్ అనుకుంటా, ఒకవేళ మీరు ఒక కోతిని ఇంకా ఒక చేపని ఎవరు చెట్టు తొందరగా ఎక్కితే వారు తెలివైన వాళ్ళు అని చెప్తే, అప్పుడు చేప జీవితాంతంగా నేను మూర్ఖుణ్ణి, నేను నాకు తెలివి లేదు అనుకొని బతికేస్తుంది, బతికేయాల్సింది అంతే కదా. ఇప్పుడు కోతి అంటే చెట్టెక్కగలదు, చేప చెట్టెక్కగలదా? మరి అదేం కాంపిటీషన్? వాళ్ళిద్దరు వేరే కదా, కోతి వేరు చేప వేరు, వారిద్దరు తెలివితేటలు వేరు, ఇద్దరు శక్తులు వేరు, ఇద్దరు సామర్థ్యం వేరు. చేప నీటిలో స్విమ్మింగ్ చేయమంటే స్విమ్మింగ్ చేస్తుంది నీటిలో, చెట్టెక్కమంటే ఎలా ఎక్కుతుంది చేప? అవునా, చేప చెట్టెక్కలేదు. ఎవరు చెట్టెక్కగలదు? కోతి చెట్టెక్కగలదు. సో కోతికి చెట్టెక్కడం ఈజీ, అది ఎక్కేస్తుంది. అది తెలివైంది చేపకు తెలియలేదంటే అది తప్పు కదా. సో అది ఈవెన్ సైంటిస్ట్ ఇన్స్టైన్ కూడా అన్నాడు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉందని ఆయనే చెప్పాడు. సో ఆయన గుర్తించాడు. సో మీరు చూస్తారు చాలా గొప్ప గొప్ప సైంటిస్ట్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్కూల్లో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంత పెద్ద సైంటిస్ట్గా, అంత పెద్ద సెలబ్రిటీస్గా, వాళ్ళు స్పోర్ట్స్ మ్యానే కావచ్చు, ఏ స్టారో కావచ్చు, సెలబ్రిటీస్ ఎలా అయ్యారు? చదువుల్లో మరి వాళ్ళు అంత బాగలేరే. సో అది తల్లిదండ్రులు గుర్తించాలి, ఇప్పుడున్న సిస్టంలో గడబడి ఉంది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే గుర్తించట్లేదు ఆ విషయాన్ని. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఓన్లీ ఎవరికి ఎన్ని మార్కులు ఎక్కువ వస్తే వాడు తెలివైనవాడు, మిగతా వాళ్ళందరూ మూర్ఖులని చెప్పేస్తున్నారు. సో ఆ సిస్టమే తప్పు. సో అందుకనే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్య ట్రైనింగ్ లేదు, ఇంకా ధర్మం గురించి చెప్పరు, భగవంతుడి గురించి భగవద్గీత కానీ భాగవతం గురించి చెప్పరు. సో అక్కడ ఏమవుతుందంటే పెద్దగా అయిన తర్వాత ఎలా ఒక మంచి నౌకరీ ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఒక నౌకరీ కోసం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ట్రైనింగ్ అన్నమాట స్టడీస్. సో ఒక నౌకర్గా తయారు చేయడం అంటే బేసికలీ శూద్ర ట్రైనింగ్. అందుకనే ఇప్పుడు ఉన్న ట్రైనింగ్ అంతా ఈ సిస్టమ్ అంతా శూద్ర ట్రైనింగ్ సిస్టమ్ అనమాట. ఇంకా ప్రభుపాల వారు అంటారు ఈ స్లాటర్ హౌస్ అని, కసాయఖానాలు ఇవన్నీ స్కూల్స్ కాలేజ్. ఎందుకు అంటే ఇక్కడ ధర్మం గురించి చెప్పట్లేదు, వారిని సంస్కారం గురించి చెప్పట్లేదు, వాళ్ళకి వారికి ఎటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ట్రైనింగ్ ఇవ్వట్లేదు, అందరినీ శూద్రులుగా మార్చేస్తున్నారు. ఆల్రెడీ కలవ శూద్ర సంభవాత, అందులో పెద్ద ట్రైనింగ్ ఇచ్చేది అండి. సో అందుకే మీరు చూస్తారు చాలామంది నిరుద్యోగంతో లేకపోతే రకరకాల సమస్యలతో. ఇప్పుడు బలవంతంగా సమస్య ఎక్కడ తయారవుతుందంటే ఎందుకు సమాజంలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి వర్ణాశ్రమం పాటించకుండా ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా. లేకపోతే ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మదర్ ఫాదరు తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మార్కెట్లో దేనికి ఎక్కువ విలువ ఉంది, ఇంజనీరా, ఇంజనీర్ అవ్వాలి, అమెరికాకి వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి. సో దానికి ఎలాగైనా సరే వీడిని చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ ఐఐటి ట్రైనింగ్ లేకపోతే ఐఐటి కోచింగ్ లేకపోతే ఏదో అలా అమెరికాకి వెళ్ళి లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఎక్కడే ఐఐఎంలను సీట్ సంపాదించాలి దానికోసమని ట్రైనింగ్ అనమాట చిన్నప్పటి నుంచి. అసలు వాడి గుణకర్మలు ఏంటి, అసలు అతనికి ఏం అభిరుచి ఉంది అది చూడరు అనమాట, బలవంతంగా అవి అదే ట్రైనింగ్ ఇప్పించేస్తుంటారు. నాకు తెలుసు చాలామంది ప్రిన్సిపల్ నాకు చెప్పారు, స్కూల్ ప్రిన్సిపల్ నాకు చెప్పారు ఒకరు, నా కొడుకు డిప్రెషన్లో ఉన్నాడు, అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కానీ డిప్రెషన్లో ఉన్నాడు, ఎందుకు అంటే అతను చదువు అయిపోయింది ఇప్పుడు జాబు చేయనంటున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, జాబ్ చేయలేకపోతున్నాడు అని. ఎందుకు అంటే అది మా వారు బలవంతంగా అతనికి ఇంట్రెస్ట్ లేకుండే ఇంజనీరింగ్ చేయాలనేసి, కానీ మా వారు చాలా బలవంతంగా అతనికి ఇంజనీరింగ్ చదువుకోవాలనేసి ఫోర్స్ చేసి అమెరికా పంపించేశారు. ఇప్పుడు చదువు ఎలాగో కంప్లీట్ చేస్తాడు కష్టపడి, కానీ ఇప్పుడు ఆయనకు ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అతనికి ఇంట్రెస్ట్ మ్యూజిషియన్ అవ్వాలని, తో ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా అతనికి బ్యాండ్ కూడా ఉండేది, బాగా మ్యూజిక్ వాయించేవాడు, మంచి డ్రమ్స్ వాయిస్తాడు, కానీ అతని ఇంట్రెస్ట్ని చంపుకొని అతను వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రికి భయపడి ఫోర్స్ఫుల్గా ఆయన పంపించేశాడు ఎవరి మాట వినకుండా. సో ఇప్పుడు అతను డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇప్పుడు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. సో నేను వెళ్ళాలి వెంటనే అనేసి ఒక నెల రోజులు లీవ్ పెట్టుకొని వెళ్ళిందనమాట స్కూల్కి ప్రిన్సిపల్. అది పరిస్థితి, స్కూల్ ప్రిన్సిపల్ పరిస్థితి అదండి. మీరేమనుకుంటున్నారు మరి మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు, అటువంటి స్కూల్ ప్రిన్సిపల్స్ నాకు తెలుసు. ఇంకో స్కూల్ ప్రిన్సిపల్ ఏమో వాళ్ళ కూతురికి డ్రగ్స్ అడిక్ట్ అయిపోయిందనమాట, రకరకాల మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. దాని తర్వాత మీరు కొంచెం వచ్చి ప్రార్థన చేయండి మా కోసం, మా కూతురు కోసం, మెంటల్ పరిస్థితి బాగాలేదు, మీరు వచ్చి ఒక మా ఇంట్లో కొద్దిగా కీర్తన చేయండి అని ప్రిన్సిపల్ మమ్మల్ని వేడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సరైన శిక్షణ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకే ఇవ్వలేకపోతున్నారు. సో మీరేమనుకుంటున్నారు, నేను చెప్పేది వీళ్ళు టాప్ స్కూల్స్, చాలా పెద్ద స్కూల్ ప్రిన్సిపల్స్ వీళ్ళు, ఏదో చిన్న చిన్న స్కూల్స్ కూడా కాదు. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ అనా, స్కూల్ ప్రిన్సిపలే వాళ్ళ కూతురికి కొడుక్కి సరైన మార్గదర్శనం సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ సమస్యలను వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు, మీ పిల్లలకి సరైన భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దగలరా? సో అందుకనే మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. సో సమాజంలో ఎందుకు ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఆ ఫీల్డ్లో ఆ గుణకర్మలు లేవు, అయినా కానీ బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చేసి ఫోర్స్ఫుల్గా పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కష్టాలు స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు వర్ణాశ్రమం ఏంటంటే వాళ్ళ గుణకర్మ అనుసారంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు కదా, వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకు ఎక్స్పర్టైజ్ ఉంది, ఎందుకంటే ఆ ఫీల్డ్ వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారు, వాళ్ళు ఇష్టంతో ఆ పని చేస్తున్నారు కనుక వాళ్ళకి అందులో కష్టం కనిపించదు. ఇంకోటి ఎంతో సునాయాసంగా చేసేస్తారు, ఇంకా టెన్షన్ ఉండదు, శాంతి ఉంటుంది, మనశ్శాంతి. తద్వారా ఏంటంటే ఎంత పనైనా వాళ్ళ టైం వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని కంప్లీట్ చేసుకొని మిగతా సమయంలో వాళ్ళు భగవంతుడి గురించి ఆలోచించగలరు, భగవంతుడి గురించి భక్తి చేసుకోగలరు, దానికోసం వాళ్ళ సమయాన్ని వాళ్ళు కేటాయించగలరు. ఎందుకంటే వాళ్లకు వాళ్ళ వృత్తి కోసం, వాళ్ళ దినచర్య కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ జాబ్ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ గుణ కర్మ వృత్తి అనుసారంగానే వాళ్ళు వృత్తి చేస్తున్నారు. అదనమాట అడ్వాంటేజ్, వర్ణాశ్రమ సిస్టమ్ అంటే అది మెయిన్గా. అంటే వాళ్ళ గుణకర్మ అనుసారంగా వాళ్ళు శిక్షణ వృత్తి ఎంచుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పర్ట్గా వాళ్ళ మెటీరియల్ లైఫ్ భౌతిక జీవితాన్ని వాళ్ళ ఈజీగా వాళ్ళు సింప్లిఫై చేసుకొని ఈజీగా బతికేయచ్చు. తద్వారా వాళ్ళకి చాలా సమయం దొరుకుతుంది దాన్ని మనం భగవత్ చింతన, భగవత్ భక్తిని అవలంబించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట, భక్తి మార్గాన్ని అనుసరించడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చూడండి యూత్ వాళ్ళు స్ట్రెస్ అన్నమాట. టెన్త్ క్లాస్ వచ్చేసిందంటే ఏమో, ఇప్పుడు చిన్నప్పుడు చాలామంది క్లాసెస్ వస్తారు, భగవద్గీత క్లాసు, శ్లోకాలు నేర్చుకుంటారు చిన్న ఉన్నప్పుడు పిల్లలందరూ. టెన్త్ ఎయిత్ నైన్త్ అవ్వగానే ఇంకా టెన్త్ ఇంకా కనిపించరు, టెన్షన్. ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ రాయాలి, ఇక్కడ ఎగ్జామ్ రాయాలి, అందులో సీట్ రావాలి, ఇందులో సీట్ రావాలి. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ జాబ్ రావాలి, మరి ప్లేస్మెంట్ అవుతుందా లేదా అదో టెన్షన్. దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అందులో కాంపిటీషన్ ఉంటుందో ఊడిపోతుందో. సో ఎప్పుడు టెన్షన్ టెన్షన్లో టెన్షన్ టెన్షన్లో స్ట్రెస్లో స్ట్రెస్లో జీవిస్తారు. వాళ్ళకి సమయం లేదు భగవంతుడి గురించి ఆలోచించడానికి. జీవితంలో సెటిల్ అయిన తర్వాత చూద్దామనుకుంటారు, ఆ సెటిల్ ఎప్పుడు అవ్వరు. ఎంతమందిని ఇప్పుడు చూశాను నేను, ఇప్పుడు కూడా ఎంతమంది పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళకి టైం దొరకట్లేదు భక్తి చేసుకోవడానికి. అంటారు ప్రభు ప్రభు ఇప్పుడు ఈ జాబు ఉంటుందో లేదో నాకు తెలీదు, తీసేస్తారంట, ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోతుందంట, ఏదో ఒక టెన్షన్ అనమాట, నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు, నెక్స్ట్ ఇంకో జాబ్ ఎత్తుక్కోవాలి, సో దొరుకుతుందో లేదో తెలీదు. సో ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్లో జీవిస్తున్నారు జనాలు, ఎందుకంటే వాళ్ళు వర్ణాశ్రమాన్ని పాటించట్లేదు కనుక. సో వర్ణాశ్రమం అంటే ఏం లేదు, ఇప్పుడున్న ఇప్పుడు మీరున్న దాంట్లో ఏంటంటే, మీరు అట్లీస్ట్ ఒకవేళ మీరు తల్లిదండ్రులు అయితే మీరు అలా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పిల్లవాడు ఇంజనీర్ అయ్యి అమెరికాకు వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ గుణకర్మలకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణ, ప్రశిక్షణ, వృత్తిని ఎంచుకునేలా తల్లిదండ్రులు, టీచర్లు దోహదం. ఇప్పుడు టీచర్లు వాళ్ళకేంటి, వాళ్ళకి సంబంధం లేదు, స్కూల్ టీచర్లు, కాలేజ్ టీచర్లు వాళ్ళందరికీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఏ చెప్పమంటే అది ఏబిసిడి లేవు, ఏ టు సైడ్ ఏ చెప్పమంటే సిలబస్లో ఉన్నది చెప్పేస్తారు, వాళ్ళ పని అయిపోయింది. మీ పిల్లలకి మార్గదర్శనం చేయడానికి ఇంట్రెస్ట్ ఎవరికి లేదు అక్కడ స్కూల్లో. సో తల్లిదండ్రులు అట్లీస్ట్ మీరన్నా గుర్తించాలి, మీకు తెలుసు కాబట్టి మీ పిల్లలు ఎలాంటి వారు, వాళ్ళ వృత్తి, వాళ్ళకి ఏ వృత్తి అయితే ఎలా ఉంటుందనేది. ఆ విధంగా మీరు వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఇది ప్రాక్టికల్ లెవెల్. ఇంకా చెప్పాలంటే మీరు ఇంకో విషయం కూడా ఏంటంటే, మనకి ధర్మాన్ని గురించి కానీ, భాగవత్ శిక్షణ కానీ మనకు స్కూల్లో కాలేజీలో ఇవ్వరు కాబట్టి అవి కూడా నేర్పించాలి, అది కూడా బాధ్యత ఉంది. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఎంతో సైంటిఫిక్ సిస్టమ్ అన్నమాట. ఎంత సైంటిఫిక్ సిస్టమ్ చూసారా, అదే ఈ ఫారెన్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అది భారతీయ సంస్కృతికి సంబంధం లేదు, ఇది బ్రిటిష్ సిస్టమ్, ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్, ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్ ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే ఇది వర్ణాశ్రమం వాళ్ళకు తెలియదు, వాళ్ళు పాటించేవారు కాదు. అటువంటి సిస్టమ్ని పాటిస్తున్నాం కాబట్టి ఇంకా డిగ్రేడేషన్ అనేది జరుగుతూ పోతుంది అన్నమాట. మన సంస్కృతి సభ్యతను మనం పాటించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన గురుకులాలు పీకేసాం, ఇప్పుడు ఈ అందరు స్కూళ్ళకే పంపిస్తున్నారు. ఇప్పుడు గురుకులం పెట్టినా దానికి ఎవడు జాయిన్ అవ్వడు, ఎవరో తక్కువ మంది వస్తారన్నమాట, చాలా తక్కువ మంది. సో అందుకనే ఇప్పుడు ఇన్ని రకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి, అదే వర్ణాశ్రమం పాటిస్తే సమాజంలో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ ఇప్పుడు అందరూ వాళ్ళ యొక్క వృత్తి వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి టెన్షన్ అనేది తక్కువ ఉంటుంది మామూలు కన్నా. సో ఇంకా ఎక్కువ మనకు సమయం అయిపోతుంది, అందుకే మనం దీన్ని కంప్లీట్ చేద్దామంట. సో ఈ విషయాలన్నీ కూడా ప్రభుపాల ద్వారా ఇక్కడ ఇచ్చారనమాట. అందుకనే మనకు ట్రైనింగ్, బ్రహ్మచారి, క్షత్రియ, వైశ్య ట్రైనింగ్ కూడా అవసరం, అలాంటి శిక్షణ కేంద్రాలు కూడా అవసరం, గురుకులాలు కూడా అవసరం అని విషయాలు కూడా చెప్తారు. ఎలాగైతే మీకు ఇంజనీరు, డాక్టర్కి కాలేజీలు, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అలాగే. సో అంటే నెక్స్ట్ పర్పస్లో ఉన్నాయి కూడా చెప్పేశాను. సో లాస్ట్ పర్పస్ నేను చెప్తాను కొంచెం అప్పుడు వచ్చినప్పుడు. నెక్స్ట్ 55-56 చూద్దామండి. అధర్మశ్చ సమేధేత లోలుపేర్వ్యంకుశైర్ నృభి శయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినంక్షతి. అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట, మీరు కనుక ఇలా పర్యటించడం మానేస్తే, ఇలా ధర్మాన్ని రక్షించడం కోసం పర్యటించడం మానేస్తే, అప్పుడు ఇటువంటి దుండగులు, ఇటువంటి అధర్మిలు పెరిగిపోతారు. వాళ్ళందరూ అమాయక ప్రజల్ని హింసిస్తారు, దోపిడీ చేసుకుంటారు, డబ్బు ఆశకి వాళ్ళందరి దగ్గర నుంచి లూట్ వాళ్ళంతా దగ్గర నుంచి దొంగతనం చేసేసుకుంటారు. తద్వారా ఏంటంటే మొత్తం ఈ సమాజం అంతా వినాశనానికి గురవుతుంది. అందుకని మీరు వర్ణాలని ఆశ్రమాల్ని రక్షించడం చాలా ముఖ్యమని. సో అందుకే ప్రభుపాల గారు రాశారు చూడండి, ఈ పర్ఫెక్ట్ స్టార్టింగ్ లేదని. బికాస్ ద సైంటిఫిక్ డివిజన్, ఇది సైంటిఫిక్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సైంటిఫిక్ కాదు. ఇప్పుడు బయట సిస్టమ్ అనేది, ఆధునిక సిస్టమ్ అనేది సైంటిఫిక్ కాదనమాట. సైంటిఫిక్ వైజ్ఞానికం ఇది వర్ణాశ్రమం, సైంటిఫిక్ సిస్టమ్. సో అందుకనే ప్రభుపాద అంటున్నారు, అందుకే ఇప్పుడు శాంతి సమృద్ధి అనేది లేదు సమాజంలో, ఎందుకంటే వర్ణాశ్రమం అనేది పాటించట్లేదు కనుక. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఇక్కడ ఆయనే రాశారు, నేనేం వేరే చెప్పట్లేదు, నేను నాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకవేళ బ్రాహ్మణ క్షత్రియ పరివారంలో పుట్టారు, నేను బ్రాహ్మణ బ్రాహ్మణ అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే పని శూద్రుడి పని. ఎందుకు అంటే సిస్టమ్ అలా ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేసారంటే నౌకరుగానే అవుతాడు కదా, నౌకరీ వెళ్ళాలి కదా, మళ్ళీ నౌకరీ తెచ్చుకుంటాడు. బ్రాహ్మణ పుత్రుడైనా క్షత్రియ పుత్రుడైనా వైశ్యపుత్రుడైనా అందరూ కూడా. నా దగ్గరకు ఒకతను వచ్చి చెప్పాడనమాట, ఒకతను తండ్రి బాధపడుతున్నాడు, అరే మా అబ్బాయిని నేను అది ఇంజనీరింగ్ చేద్దామని, ఇంజనీర్ చేపిద్దాం అనుకుంటున్నాను, కానీ చదువుల్లో అంత ఎక్స్పర్ట్ లేడు, నా బిజినెస్సే చేస్తానంటున్నాడు, ఇంకా మరి చదువులు సరిగా అవ్వట్లేదు, అందుకే నేను ఇంకా నా బిజినెస్ ఎలాగో ఉంది, ఆ బిజినెస్సే చేస్తున్నాడు. నేను అన్నాను, మీరు ఏం బిజినెస్ చేస్తున్నాడు అంటే మరి బట్టల బిజినెస్ చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు? ఓ లక్షల్లో సంపాదిస్తాం ప్రతి నెల అండి. నేను అదే బెటర్ కదా, మీ అబ్బాయి ఇలా బిజినెస్ చేసుకుని లక్షల్లో సంపాదించుకుంటాడు ప్రతి నెల, అక్కడ వెళ్ళి ఎందుకు అక్కడ జాబ్ కోసమని నౌకరీ కోసమని కొట్టుకొని తర్వాత ఎప్పుడో నౌకరీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో తెలియక అంత కష్టపడి ఒక నౌకరీ చేయడం, అది ఆ దానికన్నా మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, అది బెస్ట్. మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీ అబ్బాయి చదువుల్లో ఇంజనీర్ అవ్వలేకపోతున్నాడు, చదువుల్లో అంత ఉత్తీర్ణుడు అవ్వలేకపోతున్నాడు, బిజినెస్ చేయగలుగుతున్నాడు కానీ బిజినెస్ బాగా చేస్తాడు, మరి ఎందుకు కంగారు మీకు? సో చాలా తల్లిదండ్రులు అనుకుంటారు, అరే మావాడు వ్యాపారం చేస్తున్నాడు, మావాడు చదువు ఇంజనీర్ అవ్వట్లేదు అని బాధపడుతున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను వ్యాపారం చేస్తే అది ఇంకా మంచిది, ఎందుకంటే వ్యాపారం అంటే వైశ్యవృత్తి, అది బెటర్ దెన్ శూద్ర సమాజ సోషల్ స్టేటస్ పైన. ఎందుకంటే అలా ఆ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా ఇప్పుడు జరిగేది ఏంటంటే, పేరుకే బ్రాహ్మణ పుత్రుడు కానీ ఆయన బ్రాహ్మణుడు అంటాడు, కానీ ఆయనకు భగవద్గీత భాగవతం ఏమీ రాదు, శాస్త్రాల గురించి ఏమీ తెలియదు, చేసే పని శూద్రుడు పని చేస్తారు. మళ్ళీ బ్రాహ్మణుడు అంటారు, అలాంటి వాళ్ళు బ్రాహ్మణ కాదు, అలాంటి వాడు శూద్రుడే, బ్రాహ్మణుడు కాదనమాట. అదే మన వర్ణాశ్రమ ధర్మం చెప్పేది. అతాపి పృచ్చే త్వాం వీర యదర్థం త్వం విహాగత తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామహే హృద. సో ఇవన్నీ మీ ధర్మాలు, దీనికోసం మీరు చేస్తున్నారు, పర్యటిస్తున్నారు, అవన్నీ కరెక్టే. అయినా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ముఖ్యంగా ఈరోజు నా కుటీరంకు రావడానికి ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది, మీరు తప్పకుండా తెలియజేయండి. నేను నిస్సంకోచంగా చెప్తున్నాను, ఇది మీ కార్యం, ఏ కార్యం కోసం అయితే మీరు వచ్చారో దాన్ని మనం నెరవేరుద్దామంట. సో ఇప్పుడు ఫైనల్గా అడుగుతున్నారనమాట, మీరు దేనికోసం వచ్చారు, ఏదో ముఖ్యమైన కారణం అయి ఉంటుంది, లేకపోతే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు నా కుటీరంలోకి, కనుక ఆ కార్యం గురించి మీరు చెప్పండి, తప్పకుండా మన ఇద్దరం కలిసి నిస్సంకోచంగా నెరవేరుస్తామని చెప్తున్నారు. అఫ్కోర్స్ కర్దమునికి భగవంతుడు చెప్పేశారు, కానీ ఇప్పుడు ఆయన స్వయంభూముని తరఫు నుంచి కూడా విని దాని ప్రకారం ముందుకెళ్దాం అనుకుంటున్నారు. సో ఈ విధంగా బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇద్దరు కలిసి సమన్వయంతో జీవిస్తారు సమాజంలో. క్షత్రం ద్విజత్వం దాన్ని అంటారు, క్షత్రం ద్విజత్వం అంటే క్షత్రియుడు బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి కూడా ఈ విధంగా సమాజం ఉన్నతి చెందుతుంది, సమృద్ధి చెందుతుంది. సో ఇలా వైదిక వర్ణాశ్రమ సంస్కారం సబద్ధతి సిద్ధాంతం అంటే ఇలా రకరకాల బ్రాహ్మణులు క్షత్రియులు బ్రాహ్మణులు శూద్రులు కొట్లాడుకోవడం కాదు, డబ్బలాడుకోవడం కాదు, అందరూ కలిసిమెలిసి పనిచేస్తారనమాట. సో ఇక్కడ బ్రాహ్మణుడు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల వారు దీనికి, బ్రాహ్మణుడు క్షత్రియుడిగా. ఇప్పుడు క్షత్రియులు ఇలా బ్రాహ్మణుల దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతారు, వాళ్ళ దగ్గర నుంచి మార్గదర్శనాన్ని పొందుతారు. మరియు అలాగే క్షత్రియులు బ్రాహ్మణులకి ఏం చేస్తారు, మరి వాళ్ళకి రక్షణ కల్పిస్తారు, పాలన పోషణ కావాల్సింది చూసుకుంటారు. సో ఆ విధంగా ఏంటంటే బ్రాహ్మణుల ద్వారా క్షత్రియులకి లాభం కలుగుతుంది, క్షత్రియుల ద్వారా బ్రాహ్మణులకి లాభం కలుగుతుంది, అలాగే బ్రాహ్మణుల ద్వారా శూద్రులకి లాభం కలుగుతుంది, బ్రాహ్మణుల ద్వారా వైశ్యులకి లాభం కలుగుతుంది, అలాగే శూద్రుల ద్వారా కూడా మిగతా మూడు వర్గాలకి, బ్రాహ్మణ క్షత్రి వైశ్యులకి లాభం కలుగుతుంది, వైశ్యుల ద్వారా కూడా మిగతా మూడు వర్గాలకి. సో ప్రతి వర్గం ఇంకా మిగతా మూడు వర్గాలకి సహాయం చేస్తుంది. అలా ఒక్కరికొకరు సహాయం చేసుకొని బతుకుతారు. ఎందుకు అలా అంటే, ఇప్పుడు బ్రాహ్మణుడికి ఆయన కొన్ని వృత్తులు, క్షత్రియుడు కొన్ని వృత్తులు బాగా చేయగలడు, శూద్రుడు కొన్ని వృత్తులే బాగా చేయగలడు, వైశ్యుడు కొన్ని వృత్తులే బాగా చేయాలి కొన్ని పనులు, కానీ అందరికీ అన్నీ అవసరం కదా. అలా సో విద్య అవసరము, సో బ్రాహ్మణుడు ఇస్తాడు. అలాగే రక్షణ అవసరం, అది క్షత్రియుడు ఇస్తాడు. ధనం ధాన్యం అవసరం, అది వైశ్యుడు ఇస్తాడు. ఏం చేయాలో పని చేయాలన్నా మీకు దేని ప్రతిదానికి లేబర్ కావాలి. సో అది శూద్రుడు తన సామర్థ్యాన్ని అక్కడ వినియోగిస్తారు. సో ఈ విధంగా అన్నిటికీ అందరూ ఇలా హెల్ప్ చేసుకొని కోఆపరేషన్తో బతికేది వర్ణాశ్రమ ధర్మం. తద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు వచ్చింది నేను చేస్తాను, నాకు రాంది నా దగ్గర లేనిది మిగతా వర్గాలు వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. తద్వారా నాకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఆలోచించవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతి చేయడం అనేది సునాయాసంగా అయిపోతుందన్నమాట, అది ముఖ్యమైన ఉద్దేశం. సో వేదిక వర్ణాశ్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రగతి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అని. సో ఇక్కడ మనం ముగిద్దామంటే ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది ఇక్కడ. ఈరోజు పెద్దగా అయిపోయింది క్లాసు. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ ప్రభుపాదకి జయ్. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ్. సమేత గౌరవ భక్త వృందికి జయ్. నితాయ గౌర్ సిద్ధనాథ్ ప్రేమానంది హరిహరి బోలు.